ప్రియ సహోదరి స్నేహితులారా, ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ నూతన నిబంధన ఆత్మల సంపాదకులు అనే శీర్షికలో 2వ వర్తమానం వినడానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. కుటుంబాలుగా మీ కుటుంబ సభ్యులతో పాటు ప్రభు సన్నదిని మీరు చేరువచ్చారు అని నమ్మి నేను దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. మనుషులం భౌతికంగా మనం ఇలా ఒకరినొకరు చూసుకునే అవకాశం లేకపోయినా కూడా దేవుని వాక్యంతో మనం ఇలా దూరం దూరంగా ఉండి సావాసం చేయడానికి ప్రభు ఇచ్చిన కృపకై నేను ప్రభుని స్తుతిస్తూ ఈ సమయాలను మీరును సరిగా సద్వినియోగం చేసుకుంటున్నారు అని నమ్మి నేను దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మన ధ్యానం కొరకు మనం చదువుకున్న యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుండి 42వ వచనం వరకు ఉన్న ఈ భాగాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. ధ్యానంలోకి వెళ్లే ముందు 1-2 వచనాలు మీ కొరకు చదువుతున్నాను, దయతో గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 40-42 వచనాల వరకు ఉన్న ఈ మాటలు ఇలా ఉన్నాయి. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రియ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతన్ని తోడుకుని వచ్చెను. మెస్సయా అను మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. ప్రేమగల మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, రూతు గ్రంథం ధ్యానాలు మమ్మల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మేము చాలా విషయాలలో సరిచేసుకోవడానికి, మా భక్తిని క్రియాశీలకంగా ఆచరణాత్మకంగా పెట్టుకోవడానికి మేము తంటాలు పడుతున్నాము. నీ కృప నీ ఆత్మ మాకు సహాయపడుతూనే ఉన్నారు, మీకు కృతజ్ఞతలనాయన. మరలా నూతన నిబంధన ఆత్మల సంపాదకులు అనేటువంటి శీర్షికలో మేము బాప్తిస్మమిచ్చు యోహానును గుర్చి ప్రభా మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయపడ్డారు. ఈరోజు మరో ఆత్మల సంపాదకును గుర్చి మేము ధ్యానం చేయనై ఉంటుండగా ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని, మాతో మాట్లాడమని, మహిమ మీరు మాత్రమే మా ద్వారా పొందమని యేసునాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాను నా పరలోకపు ప్రియ తండ్రి, ఆమెన్ ఆమెన్. ప్రభు నందు ప్రియ సహోదరి స్నేహితులారా, నూతన నిబంధనలో బాప్తిస్మమిచ్చు యోహాను తర్వాత మనం మాట్లాడుకోవలసిన ఆత్మల సంపాదకుడు అది ఆంద్రియే. నేను చదివిన ఈ 3 వచనాలను బట్టి నేను ఆంద్రేయను గురించి కొన్ని తలంపులు మీతో పంచుకుంటాను అని మీరు ఇప్పటికే గ్రహించుంటారని నేను నమ్ముతున్నాను. నిజంగా బాప్తిస్మమిచ్చు యోహాను తర్వాత చెప్పుకోదగిన లేక తరువాత వాడైన ఆత్మ సంపాదకుడు ఆంద్రియనే. ప్రియుల ఆంద్రియ నూతన నిబంధన గ్రంథంలో తరచుగా మనకు కనబడేటువంటి వ్యక్తి అయితే కానే కాడు. ఆయన కనబడిన ప్రాముఖ్యమైన సంఘటనలు మనం గమనిస్తే ఆ సంఘటనలకు ఒక విశేషం ఉంటుంది. ఎక్కడ కనబడతాడో అక్కడున్న విశేషం ఏంటో చెప్తాను, వినండి. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 40-42 వచనాల్లో ఆయన తన సహోదరుడైన సీమోను పేతురును ప్రభు దగ్గరకు తను నడిపించినటువంటి వాణిగా ఆయన చూస్తాం. కొన్ని పేజీలు కొంచెం వెనక్కి తిప్పండి. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 8 నుంచి మనం ఆ 9 వచనాలు మనం గమనిస్తే, 5 రొట్టెలు 2 చేపలు కలిగిన ఒక చిన్న పిల్లాడిని ఆయన ప్రభు దగ్గరకు తోడుకొని వచ్చిన వాణిగా ఆయన మనం చూస్తాం. తరువాత మరికొన్ని పేజీలు వెనక్కి వెళ్ళండి. ఇదే యోహాను సువార్తలో యోహాను సువార్త 12:20-21 మీరు గమనిస్తే అక్కడ గ్రీసు దేశస్థులను ఫిలిప్పుతో పాటు ఆయన యేసు దగ్గరకు వారిని నడిపించినట్లుగా మనం ఆయనను చూస్తాం. కనుక ఈ మూడు సంఘటనలో కూడా అతని దగ్గర ఉన్న ఒక చక్కని అనుభవం ఏంటనంటే యేసు దగ్గరకు మనుషులను నడిపించడం. ఆత్మల సంపాదన అనే పనికి ప్రియులార ఒక గొప్ప అనుభవం మనుషులను యేసుక్రీస్తు దగ్గరకు నడిపించడం. మొదటిసారి ఆయన సీమోను పేతురు నడిపించాడు, రెండవసారి ఆయన ఒక చిన్న పిల్లవాడిని నడిపించాడు, చివరగా ఆయన గ్రీసు దేశస్థులను ఆయన యేసు దగ్గర నడిపించాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆంద్రియ మొట్టమొదటి ఫారెన్ మిషనరీ అని చెప్పొచ్చు. ఎందుకంటారా, యూదుల మధ్య ప్రభు జరిగిస్తున్నటువంటి పనిలో యూదేతరులైనటువంటి గ్రీసు దేశస్థులను యేసు దగ్గరకు నడిపించినటువంటి ఫారెన్ పీపుల్ ని విదేశీయులను ప్రభు దగ్గర నడిపించినటువంటి ఫారెన్ మిషనరీగా ఆంద్రేయ గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే బైబిల్లో ఇంతకంటే పెద్ద సంగతులు ఆయన గురించి వ్రాయబడ్డామని చూడంగాని ఆయన చేసే ప్రసంగం ఏది మన బైబిల్లో చదవం, ఆయన వ్రాసినటువంటి పత్రిక ఏది కూడా బైబిల్లో మనం చదవం. ఆయన ప్రసంగము వినబడదు, ఆయన పుస్తకము మనకు కనబడదు, కానీ ప్రియులారా అతను చేసిన పరిచర్య మాత్రం బైబిల్లోనూ బైబిల్ తరువాత చరిత్రలో కూడా అది నిలబడిన ఒక గొప్ప పరిచర్య ఆయన చేశాడు. ఆయన పేతురులాగా పెద్ద ప్రసంగికుడు కాదు, పౌలులాగా పెద్ద పుస్తక రచయిత అంతకంటే కాదు. అతని గురించి మనం చెప్పుకోవలసి వస్తే ఒకే ఒక్క మాట, అతను ఆత్మల సంపాదకుడు అన్న మాట తప్ప ఒకటి ఏమీ చెప్పుకోలేము. అటువంటి ఆత్మల సంపాదకుడైన ప్రియులారా ఈ ఆంద్రేయుని గురించి మనం ఆలోచిస్తూ మూడు ప్రాముఖ్యమైన సంగతులను నేను మీకు వివరించాలి అని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, నేను ఆంద్రేయ గురించి మొదట నేను చెప్పే పని చెప్పే సందేశంలో అంశం ఆత్మల సంపాదకుని యొక్క పని వివరిస్తాను. ఆత్మల సంపాదకుని పని ఎలా ఉండాలో నేను వివరిస్తాను. రెండవ సంగతి ఆత్మల సంపాదకుని యొక్క సాక్ష్యమును వివరిస్తాను. తర్వాత మూడవ మాట ఆత్మల సంపాదకుని యొక్క విజయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానితో మన సమయం అయిపోతుంది. ప్రియులారా, ఈ మూడు మాటలు ఆత్మల సంపాదకుని పని, ఆత్మల సంపాదకుని సాక్ష్యం, ఆత్మల సంపాదకుని విజయం, ఈ మూడు మాటలు ప్రియులారా ఆంద్రే జీవితంలోంచి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, ఆత్మల సంపాదకుని పని గురించి మనం చదువుదాం. ప్రియులారా, యోహాను సువార్త 1:41 చూడండి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి అని రాసి ఉంది. మళ్ళీ చదువుతాను చూడండి ఈ మాట. ఇందులో మూడు ప్రాముఖ్యమైన పనులున్నాయి, అందుకనే ఆత్మల సంపాదకుని పని గురించి ఈ మూడు పదాలను నేను చాలా ప్రాముఖ్యంగా ఎంచాలి అని భావిస్తున్నాను. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి అని రాసి ఉంది. ఇందులో మనం గమనించవలసిన మొదటి పదం ఏంటంటే మొదట అనే పదం. అంటే మొదట అంటే బాప్తిసమిచ్చి యోహాను చెప్పిన సువార్తను విని యేసును వెంబడించి యేసుతో కొంత సావాసం చేసిన తరువాత ఆంద్రే చేసినటువంటి మొదటి పని ఏంటంటే మొదట తన సహోదరుని కనుగొన్నాడు అనే మాట. అంటే మొదట సీమోను పేతురు విషయమై అతను ఆత్మల సంపాదన పని చేసిన ఆయన తరువాత చాలా చేశాడని అర్థం. మొదట అనే మాటకు అర్థం తరువాత చాలా ఉంది అనే కదా దీని భావం. కనుక ప్రియమైన స్నేహితులారా, ఆత్మల సంపాదకుడు ప్రియులారా వినండి, మొదట అనే ఈ విషయానికి వచ్చినప్పుడు ఇవ్వండి, అతను తన సహోదరుని రెండవ తన సంగతి తన సహోదరుని కనుగొన్నాడు అనే మాట. ఇక్కడ కనుగొన్నాడు లేక చూచాడు అనే మాట. లూకా సువార్త 15 మనం గమనిస్తే 5-6 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఆ కాపరి వెళ్లి దాన్ని దొరికినప్పుడు దాన్ని కనుగొని అనే మాట మనం చూస్తాం. అలాగే తప్పిపోయిన ఒక గొర్రెను ఒక కాపరి కనుగొన్నట్టుగా తన సహోదరుడైనటువంటి సీమోను పేతురును ఆంద్రేయ కనుగొన్నాడు. ఇది రెండో మాట. ఆ వెతుకుల ఆటలో కొంత ప్రయాస ఉంటుంది. తప్పిపోయిన గొర్రెను వెతకి కనుగొని దాన్ని మళ్లీ తిరిగి తీసుకుని వచ్చే ప్రక్రియలో ఆ రోజున కాపరి పడేటువంటి ప్రయాస ఎలాగైతే కాపరికి ఉంటుందో అలాగే సీమోను పేతురుని కనుగొనడంలో కూడా ఆంధ్రికేవో ప్రయాసలు ఉండే ఉండుంటాయి. ఆత్మల సంపాదన అనే పని ప్రయాస లేకుండా ఉండదు. సీమోను పేతురు ఉండే దగ్గరకు ఆంధ్రే వెళ్ళాడు తప్ప ఆంధ్రే దగ్గర సీమోను పేతురు రాలేదు. కొంతమంది ఆత్మల సంపాదన పనిలో ఆత్మలు ఉండే దగ్గరకు ఆత్మల సంపాదకుడు వెళ్ళాలి, కానీ ఆత్మలు తన దగ్గరకు వస్తే దాన్ని సంపాదిస్తాను అనుకోకూడదు. చేపలున్న నీటి దగ్గరకు గేలం వేసేటువంటి చేపలు పట్టేవాడు వెళ్ళాలి, గాని చేపలు తన దగ్గరకు రావు నన్ను పట్టుకోండి అని. చేపలు ఉండే దగ్గరకే ప్రియులారా వినండి జాలరు వెళ్ళాలి తప్ప చేపలు జాలర దగ్గరకు రావు. మూడో మాట జ్ఞాపకం చేస్తాను. మొదట అనే మాట మొదటి పదము, చూచెను లేక కనుగొనెను అనే మాట రెండవ పదము, మూడో పదం ఏంటంటే తెలుసా, సహోదరుడు అనే మాట. ప్రియులారా మనకు కలిగినటువంటి అనుభవం, మనం తెలుసుకున్న సమాచారం బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పడం అది తేలికే, గాని మొదట మన ఇంటి వారికి చెప్పడం అది చాలా కష్టమైనది. ఎందుకంటే మన ఇంటిలో మన జీవితం సరిగా లేకపోతే, మన ఇంటి వారికి మనం నమ్మదగిన వ్యక్తులంగా లేకపోతే మన ఇంటి వారు మన చెప్పిన మాట వినరు, మన మాటలు వారు చెవిని పెట్టరు. బయట వాళ్ళకి చెప్పడం అది కొంచెం తేలికైన పనేమో, గాని ఇంటి వారికి చెప్పడం అది కొంచెం కష్టమైనటువంటి పని. ఇప్పుడు ఆంధ్రయ్య తాను చేస్తున్నటువంటి ఆత్మల సంపాదన పని ముందు తన ఇంటి దగ్గరే మొదలు పెట్టాడు. ప్రభు కూడా మన యొద్ద నుంచి అదే ఆశిస్తున్నాడు. అపొస్తలుల కార్యాలు 1:8 మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేములో మీరు నిలిచి ఉండండి, తర్వాత మీరు యూదాకి వెళుదురు గాని, తర్వాత మీరు సమరయకి వెళుదురు గాని, తర్వాత బూదిగంతాలకు వెళుదురు గాని అన్నాడు. ముందు ఇంటి దగ్గర యూదయలో యెరూషలేములో, యెరూషలేములో పడిన తర్వాత యూదయ, యూదయ తర్వాత వినండి సమరయ, సమరయ తర్వాత బూదిగంతాల వరకు వెళ్ళచ్చు. మీరు యోహాను సువార్తలో కూడా మీరు గమనిస్తే సువార్త చేసే వారి ప్రక్రియ మనకి ఇలాగే కనబడుతుంది. యోహాను సువార్త 1:10 ఆంద్రియ, అదే యోహాను సువార్త 1:10 ఫిలిప్పు, అదే యోహాను సువార్త 4:10 సమరయ స్త్రీ. ప్రియులార అటు తర్వాత మిగిలిన భాగాల్లో శిష్యులు మనకు కనబడతారు. మీకు జ్ఞాపకం చేయన వినండి ప్రియులార, ఆంద్రయ వలన ఇంటాయన రక్షణలోనికి వస్తే, ఫిలిప్పు వలన స్నేహితుల రక్షణలోనికి వస్తే, సమరయ స్త్రీ వలన తమ గ్రామస్తుల రక్షణలోనికి వస్తే, శిష్యుల వలన ప్రపంచ బుదిగంతాల వరకు సువార్త వెళ్లిపోయింది. యోధయ యెరూషలేము, యోధయ సమరయ, బూదిగంతములు అనేటువంటి యోహాను సువార్త 1:8 సారాంశం అది యోహాను సువార్తలోనే క్రియాశీలకంగా కనబడుతుందన్నమాట. కనుక ప్రియమైన స్నేహితులారా ఇక్కడ ఆంద్రేయుని గురించి ఇలా చదివాము కదా, మొదట తన సహోదరుడైన సీమోనును చూచి అనే దగ్గర ఆత్మల సంపాదకునే పని ఎలా ఉంటుందంటే, మొదట చేస్తాడు తర్వాత ఇంకా చాలా చేస్తాడు ఈ పని. తరువాత వినండి ప్రియులారా, కనుగొంటాడు, మనుషుల దగ్గరకు వెళ్తాడు, ఆయన దగ్గరకు మనుషులు వచ్చే వరకు వేచి ఉండడు. తరువాత ఈ గొప్ప పని తన ఇంటి దగ్గరే ఆరంభిస్తాడు. యేసుక్రీస్తు నమ్మిన ప్రతివాడు ఆత్మల సంపాదకుడే. దీనికి సేవకుడు లేక సాధారణ విశ్వాసి అన్న తారతమ్యం లేదు అనే విషయం నేను నిన్న రోజునే నేను మీకు వినిపించాను. గనక ఈ ఆత్మల సంపాదన పనిలో అందరము ఉండాలి, అందరము చెయ్యాలి. అయితే ఒక విషయం గమనించండి, మొదట మొదలు పెట్టావా, తర్వాత ఎంతవరకు సాగింది పని, అసలు మొదలే మొదలు కాలేదా? ఆంద్రే మొదటి పని తన అన్నదమ్ముడి దగ్గర చేశాడు, తరువాత చాలా చేశాడు, అందుకని మొదట అనే మాట ఉపయోగించబడింది. తరువాత తన సహోదరుని కనుగొన్నాడు, ఎక్కడ ఉన్నాడో అక్కడికే వెళ్లి అతను చూచి అతను కనుగొని సమాచారాన్ని అందించాడు. ఈ రోజున సువార్త కలిగిన వ్యక్తిగా నీవు వెళ్లడానికి, ఏమండి వెళ్లడానికి ఏదైనా మనసున్న మనిషివేనా? వెళ్లే మనసేమైనా ఉందా ప్రియులారా? నాకు ఒక అనుభవం భలే సవాలకరంగా ఉంటుంది. రాజుల రెండవ గ్రంథంలో ఎలీషా ప్రవక్తగా ఉండేటువంటి రోజుల్లో సిరియన్లు ఇస్రాయేల్ మీద దండెత్తి వచ్చినప్పుడు తినడానికి తిండి లేని రోజులు వచ్చాయి. పావురపు రెట్ట పైసలు కొనుక్కుంటున్నారు, గాడిద తలకాయ పైసలు కొనుక్కుంటున్నారు. ఆ పావురపు రెట్టలో ఉండేటువంటి ఆ రెట్టను కొనుక్కొని అవి నీటిలో వేస్తే ఆ పావురాలు అవి తిన్నటువంటి గింజలేమైనా గాని ఆ రెట్టలు మిగిలిపోతే ఆ గింజలతో వారు గింజి కాసుకుంటూ తింటున్నారు. గాడిద తలకాయను కొనుక్కొని దాన్ని ఏమంటే సూపులాగా చేసుకుని ప్రియులారా దానితోనే వారు కడుపులు నింపుకుంటున్నారు. అంత భయంకరమైన కరువు రోజులు అవి. ఆ రోజుల్లో ఒక ఇద్దరు స్త్రీలు ఇట్లా అనుకున్నారు, వారి పిల్లల్ని కోసుకుని తిని వాళ్ళు ఆకలి తీర్చుకుందామని అనుకుంటే ఒక ఆమె తన బిడ్డని చేసింది, వారు కోచేసుకున్నారు, ఉండేసుకున్నారు, తినేశారు. రెండో ఆమె బిడ్డను తర్వాత రోజు ఇవ్వాలి, ఇచ్చే మనసు ఆవిడకి లేదు, ఇచ్చే మనసు లేదు. ప్రేమ అప్పుడు పుట్టుకొచ్చింది బిడ్డ మీద. అప్పుడు మొదట ఆమె రాజు దగ్గరకు వచ్చి అంటుంది, రాజా తీర్పు తీర్చాడంటే రాజు అనుకుంటున్నాడు, అయ్యో దోచి మిమ్మల్ని అడుగుతుందేమో, మీరు యెహోవా దేవుడిని మొక్కుతున్నారు కదా, మరి మీ దేవుడు మీకేం ఇవ్వకపోతే నేనేం చేసేదని వాడు మాట్లాడితే, తిండి కొరకు అడగడం లేదయ్యా, నాకు న్యాయం తీర్చు, ఇగో నా పొరిగింట ఆమె నేను ఈ తీర్మానం చేసుకుందాం, నిన్న నా బిడ్డను కోసుకుని తినేసామయ్యా, ఈ రోజు ఆమె బిడ్డను మేము కోసుకుని వండుకొని తినాలి, ఆమె బిడ్డని పట్టలేదని అంటే రాజు బట్టలు చింపేసుకుంటున్నాడు. అయ్యో నా పాలనలో నా ప్రజలు వారు నర్మాంసు పక్షులు అయిపోయారని కోపం తెచ్చుకొని ఆ యెహోవా ప్రవక్త ఎలీషా ఉండబట్టింది అంతా జరుగుతుందని అతను బంధించుదామని మనుషులు పంపితే, అతను మనుషులు పంపేలోపు గాని ప్రియులార ఎలీషాకు దేవుడు సందేశాన్ని అప్పటికే ఇచ్చేశాడు. రేపటికి ఇదే సమయానికి విపరీతమైన భోజనం ఉంటుందని రాజుకు చెప్పమన్నాడు దేవుడు. ఎలీషా మాట చెబితే అది వ్యంగ్యంగా తీసుకున్నాడు రాజు సముఖమందుండేటువంటి ఒక అధికారి. అయితే తరువాత రోజు ఏం జరిగిందో స్టోరీ మీకు తెలుసు. సిరియన్ల దండుపేటలో దేవుడు పెద్ద కలవరం పుట్టించగా వారు పారిపోయారు ప్రియులారా. అప్పుడు ఇస్రాయేల్ దేశంలో ఉండేటువంటి నలుగురు కుష్ఠరోగులు, ఈ దేశంలో మనం ఉంటే ఈ ప్రజలకే తినడానికి ఏమీ లేదు, వారు ఏదైనా తినేసి పెంట మీద వేస్తే ఆ పెంట మీద తినేసి మనం బతుకుదామనుకునే వాళ్ళం, వాళ్ళకే తినడానికి లేదు, పెంట మీద ఎవరు ఏమి వేయటం లేదు, మన కడుపు నిండడం లేదు, పదాన్ని మనం వెళదాం సిరియన్ల దండుపేటలోనికి, ఏదైనా దొరికితే తిందామని సిరియన్ల దండుపేటకు వచ్చారు. శత్రువులు అక్కడ ఎవరూ లేరు, గుడారాల్లో మనుషులు లేరు, గుడారాల్లో పొయ్యిల మీద వండుతున్న వంటకం అలానే ఉంది, ఆల్రెడీ ఇప్పటికే వంటకం అయిపోయిన వంటలు అన్ని అక్కడే ఉన్నాయి. ఈ నలుగురు కుష్ఠరోగులు ఆ గుడారములకు వెళ్లి తిని, ఈ గుడారములకు వెళ్లి తిని వాళ్ళు సంబరపడి వారు సంతోషిస్తూ ఉన్నారు. అందులో ఒకడు అన్నాడు, మనము చేయుచున్న పని మంచిది కాదు. ఈ మాట చదవాలి ప్రియులారా. ప్రతి క్రైస్తవుడు అప్పుడప్పుడు ఈ వచనాన్ని చదువుకొని తన భక్తిలో, తన సేవలో, తన భక్తి జీవితంలో ఎక్కడ ఉన్నాడో చూసుకోవడానికి వీలుంటుంది గనక ఇది చదవడం మంచిదని భావిస్తున్నాను. రాజులు రెండవ గ్రంథం 7:9 చూడండి ఏమి రాసిందో. వారు మనము చేయున్నది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినం, మన ఊరకన ఉండనేలా తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండని ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించను గనక మనం వెళ్లి రాచించి వారితో సంగతి తెలియచెప్పుదవరండని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వెళదాం పదండి, వెళ్ళాలి నేను. ఈ నలుగురు కుష్ఠరోగులు ఇస్రాయేల్ దేశంలోనికి వస్తే కుష్ఠరోగులు ఊర్లోకి వస్తున్నారని చెప్పి రాళ్ళ పెట్టుకుని కొడతారు, చంపేస్తారు కూడా. కానీ నలుగురు కుష్ఠరోగుల కమిట్మెంట్ ఏంటో తెలుసా, మనం చావనన్నా చద్దాం కానీ కొంతమందిని బతికించుదాం. మన దగ్గర సువార్త ఉంది, మన ఊరకన ఉంటే మనకు ఎంతో పెద్ద కీడు సంభవించినట్టు లెక్క, నేటి దినము శుభవర్తమానము గల దినం, పదండి వెళదామన్నారు. ఆంద్రయ్య పేతురు వరకు వెళ్ళాడు. ఈ నలుగురు కుష్ఠరోగులు వినండి ప్రియమైన స్నేహితులారా, ఇస్రాయేల్ దేశంలోనికి వెళ్లారు. ఆనాటి అపోస్తలులు శత్రువులుగా చూసేటువంటి ప్రజల మధ్యలోనికి వెళ్లారు, కానీ నీవు అలానే నిలిచి ఉండిపోయావు, స్తంభించిపోయావు, నువ్వు స్టాగ్నెంట్ అయిపోయావు. అందుకే నీ దగ్గర సువర్త పరిమళ వాసన లేని దుర్వాసన బతుకులొచ్చొస్తుంది. నిలిచిన నీరు దగ్గర ఎప్పుడు దుర్వాసనే, సాగుతున్న నీరు దగ్గర ఎప్పుడు ఆహ్లాదకరమైన వాసనే. కాని సువార్త పనికి కదిలి వెళ్లలేని మనసు నీ దగ్గర ఉంది గనక స్తంభించిపోయిన కారణం చేత సువార్త పనిలో ఆత్మల సంపాదకునిగా నీ పని నీకు ఇంకా బోధపడలేదు. ఆ పనిలో నువ్వు లేవు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మొదట కనుగొని సహోదరుడు, మొదట చూచి సహోదరుడు. సహోదరుడు దగ్గరికి వెళ్ళాడు, అతన్ని కనుగొన్నాడు, చెప్పవలసిన మాట చెప్పాడు. ఇది ఆత్మల సంపాదకుని యొక్క పని. మొదటంటే తర్వాత చాలా చెయ్యాలని మీరు గమనించండి. చూచి అంటే కనుగొని మనిషి దగ్గరికే వెళ్లాలని తెలుసుకోండి. సహోదరుడు అంటే అది ఇంటి దగ్గరే ముందు మొదలుపెట్టండి అనే మాట. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, ఆత్మల సంపాదకుని పని అది. రెండో మాట, ఆత్మల సంపాదకుని సాక్ష్యం చెప్తాను వినండి. ఆంద్రయ్య సాక్ష్యమిస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడో చదువుతున్నారు 41వ వచనం. చదువుతాను చూడండి ప్రియులారా. సీమోనును చూచి, యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో సీమోనును చూచి, మేము మెస్సీయాను కనుగొంటేమని అతనితో చెప్పి అని ఉంది. మేము మెస్సీయాను కనుగొంటేమని అతనితో చెప్పి. ప్రియులారా, ఇప్పుడు అతని సాక్ష్యం ఏమి సాక్ష్యమో 4 సంగతులు ఆ మాట నుంచి వివరిస్తాను వినండి. మొదటి మాట ఏంటో తెలుసా? అతని సాక్ష్యం స్పోకెన్ టెస్టిమోనీ, చెప్పే సాక్ష్యం. వినండి ప్రియులారా, చెప్పే సాక్ష్యం ఉంది, చూపించే సాక్ష్యం ఒకటి ఉంది. చూపించే సాక్ష్యం అంటే యేసుప్రభు యొక్క లక్షణాలతో కలిగి ఉండి ప్రియులారు మన జీవితం ద్వారా సువార్త చేయడం. దీన్ని ఏమంటామో తెలుసా? చూపించే సాక్ష్యం. ఇది విజిబుల్ టెస్టిమోనీ. జీవితంలో వచ్చి ప్రియులారా వారి యేసుప్రభు లక్షణాలను చూపిస్తా వారు సాక్ష్యమిస్తుంటారు. విజిబుల్ టెస్టిమోనీ అది అవసరమే. నేను కాదని చెప్పడం లేదు, కానీ స్పోకెన్ టెస్టిమోనీ కూడా అవసరమే. నువ్వు చెప్పాలి. కొంతమంది అతి భక్తులు ఏమంటారు తెలుసా? నేనేం చెప్పను గాని నా జీవితం చూపించి మార్చేస్తానంటారు. చెప్పడానికి నోట్లో ఒక మాట రాని జమ్మ పలకనోడివి, నీ బతుకులేం చూపిస్తా వల్లకాడు. నా జీవితం చూపించి మార్చేస్తానని అంటావు. అరే చెప్పడానికి ఒక మాట నీ నోట్లోంచి రాదే ప్రభుని గురించి, ఇక జీవితంలో చేయి చూపిస్తావు. కఠినంగా చెప్పానని ఏమనుకోకండి. దేవుని మనసు ఏంటో తెలుసా? జీవితం ద్వారా చూపించు. చాలా మంది మారతారు, గాని నువ్వు చెప్పాలి. ముందు చెప్పమని ప్రభువే చెప్పాడు. మీకు చూపిస్తాను రండి ప్రియులార. ఇలా ఉంది లూకా సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 39వ వచనం మీ కొరకు చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది, 39వ వచనం చదువుతున్నాను. అయితే ఆయన, అమ్మా వింటున్నారు కదూ, అయితే ఆయన చదువుతున్నాను చూడండి, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్లి దేవుడు నీ కెట్టి గొప్ప కార్యములు చేశాను తెలియచేయమని వారితో చెప్పి వారిని పంపివేశాను. గెరాసీన ప్రాంతంలో దెయ్యాల బారి నుంచి విడుదల పొందిన వాడు యేసయ్య వెనకాల వచ్చి, నువ్వు ఎక్కడికి వెళ్తే నీతో వచ్చేస్తాను, నన్ను నీతో కూడా ఉండనిమ్మని వేడుకుంటున్నాడు. అరే ప్రభుకు శిష్యుడు కలుస్తాడుగా, తన సంఖ్య శిష్యుల సంఖ్య పెరుగుతుందిగా, తనతో పాటు ఉండనిచ్చుకోరాదా? కాని యేసు ప్రభు ఉండనివ్వలేదు. నువ్వు నాతో ఉండాలంటున్నావు, దీనికంటే నాతో ఉండి నన్ను వెంబడించి నువ్వు నా వెనుక రావడం కంటే నీవు నీ ఇంటికి వెళ్లి దేవుడు నీ కెట్టి గొప్ప కార్యాలు చేశాడో తెలియ చెప్పు. స్పోకెన్ టెస్టిమోనీ ఇంపార్టెంట్. తెలియ చెప్పే సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. చూపించే సాక్ష్యం జీవితం ద్వారా చూపిద్దు. వారు చూడాలంటే వాళ్ళు నీతో కొంతకాలం ఉండాలి. త్వరగా చెప్పేసే, చెప్పడానికి ఎక్కువ కాలం అవసరం లేదు, చూపించడానికి చాలా కాలం అవసరం పడుతుంది. జీవితాన్ని చూపించి ఆత్మను సంపాదించడానికి కాలం పడుతుంది, చెప్పి ఒక ఆత్మను సంపాదించడానికి పెద్ద కాలం పట్టదు. కనుక ఆంద్రే చెప్పినటువంటి ఆ సాక్ష్యం, అది చెప్పే సాక్ష్యం, స్పోకెన్ టెస్టిమోనీ. అది మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి ప్రియులారా, ఇది సింపుల్ టెస్టిమోనీ. ఎన్ని మాటలు ఉన్నాయండి? మేము మెస్సీయాను కనుగొంటాం, అయిపోయిందంటే 3 ముక్కలు. మేము మెస్సీయాను కనుగొంటాం. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మేము మెస్సియాను కనుగొంటామని ఆ చిన్న మాటతో ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించుకోగలిగినాడు. ఎప్పుడైనా గాని మన మాటలు సింపుల్ గా ఉండాలి. ఇప్పుడు ఆంధ్రే అక్కడ నిలబడి మేము బాప్తిజం ఇచ్చి యోహాను వెనకాలన్నాము, ఓ సర్పసంతానమా రాబో ఉగ్రత నుంచి మేము తప్పించేవాడెవడు, మీరు మారుమనిషి పొందండి, మారుమనిషికి తగిన ఫలాలు ఫలించండి అని చెప్పాడని మేము విన్నాము. మేము అలా వింటూ ఉంటుండగా మా బాప్తిజం ఇచ్చి యోహాను మా గురువు గారు కొంతమంది బాప్తిజమాలు ఇస్తుంటే యేసు ప్రభు వచ్చాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పో, దేవుని గొర్రె పిల్ల, నన్ను విడిచిపెట్టండి, ఆయన వెంబడించండి అని మా గురువు చెప్పినాడు. అప్పుడు యేసు ప్రభు వెనకాల వెళ్ళాము, వెళ్ళగానే మీరు ఏం వెతుకుచున్నారని అడిగాడు. అడిగితే రబ్బూని నువ్వెక్కడ కాపురం ఉన్నావని మేము అడిగాము, వచ్చి చూడండి నాన్న అన్నాడు. మేము వెళ్ళి కొంత సమయం ఆయనతో ఉన్నాం, మాకు అర్థమైపోయింది ఆయన మెస్సియా అని. ఎంత పెద్ద కథ చెప్పలేదు, ఇంత కథ చెప్పుంటే పేతురు వినేవాడు కాడుండేవాడు, వినేవాడు కాదు. వెరీ సింపుల్ గాస్పల్, మేము మెస్సియాను కనుగొంటేమి, వి ఫౌండ్ మెస్సియా అంతే. ఆశను రేకెత్తించాడు, అతను పొందిన అనుభవం అంతా, అతను విన్న సారాంశం అంతా, అతను గ్రహించిన సత్యం అంతా మూడే మూడు పదాలతో చెప్పేశాడు. అందుకే అన్నాను ఇది సింపుల్ టెస్టిమనీ. కొంతమందికి సింపుల్ టెస్టిమనీ చెప్పడం రాదు. వారంటారు మా సాక్ష్యం 3 గంటలు పడుతుందండి, నాకు ఈ పాస్ గారు 20 నిమిషాలు టైం ఇచ్చాడండి. సీరియల్ కథలాగా తిప్పుతారు వీళ్ళు, పాడు జీవితం అంతా మన నెత్తి మీద కొట్టి. ఎవడకు కావాలని పాడు జీవితం, ఇన్ని సిగరెట్లు తాగాను, అన్ని బాటిల్ నేను తాగాను, ఎంతమంది ఆడపిల్లలతో తిరిగాను, అన్ని దేవతలకు మొక్కాను, ఇది దేవుడికి మొక్కాను, ఆ దేవత పేరు, ఈ దేవుడి పేరు అని మొక్కే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళు ఏడిపించడం, బాధ పెట్టడం, ఇదేమి సాక్ష్యం అండి? ప్రభు అది నేర్పించలేదు బైబిల్లో, మనం నేర్చుకున్నాం. ఈ చిత్రంతా వివరిస్తావు గంటల గంటల సేపు సీరియల్ కథలాగా, నీకు 3 గంటలు కావాలంటే టైం. సాక్ష్యం ఎప్పుడు సింపుల్ గానే ఉండాలి. ప్రియులారా, ఆ రోజు ఆంద్రియ పేతురు చెప్పిన సాక్ష్యం వినండి. మిత్రులారా, మొదటి మాట చెప్పాను అది స్పోకెన్ టెస్టిమనీ, రెండో మాట చెప్పాను అది సింపుల్ టెస్టిమనీ, మూడో మాట చెప్తాను వినండి ప్రియులారా, ఇదేంటో తెలుసా? షూర్ టెస్టిమనీ. షూర్ టెస్టిమనీ అంటే ఇది ఖచ్చితమైన సాక్ష్యం, ఇది అతని అనుభవం నుంచి వచ్చింది. ఎప్పుడైనా సాక్ష్యం అనుభవం నుంచి రావాలి, అటా ఇటాలు మాట్లాడకూడదు. యేసు ప్రభు అటండి, ఆయన లోకానికి వచ్చాడు అటండి, ఆయన శిలువ మీద చచ్చిపోయాడు అటండి, అటలు అవి ప్రియుల, అది అనుభవం నుంచి వచ్చిన మాటలు కాదు. అటా ఇటా కాదు సాక్ష్యం చెప్పినప్పుడు నేను ఎరుగుదును అని చెప్పాలి. నాకు ఇలా చెప్పిన వాళ్ళు బైబిల్లో కొంతమంది చూపిస్తాను, రండి ప్రియులారా. యోబు గ్రంథం 19:25 చూడండి. యోబు ఒక గొప్ప ఆత్మ సంపాదకుడుగా తన సువార్త మాట ఎలా చెప్పాడో చెప్తాను. యోబు గ్రంథం 19:25 చదువుతాను. నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఐ నో, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఆయన చనిపోయాడు గాని పునరుత్థానుడై మళ్లీ భూమి మీద ఒక రోజు నిలుస్తాడని నేను ఎరుగుదును. అందుకే ఇది షూర్ టెస్టిమనీ అంటాం. ఇది ఖచ్చితమైన నిశ్చయతతో కూడిన అనుభవంతో కూడిన సాక్షి. ఆత్మల సంపాదకుడు ఖచ్చితమైన సాక్ష్యం ఇవ్వాలి. పౌలు కూడా ఇలానే సాక్ష్యం ఇచ్చేవాడు, అది కూడా చూపిస్తాను చూడండి ప్రియులారా. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 1:12 చదువుతాను చూడండి. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 1:12 ఇలా రాసి ఉంది. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక సిగ్గుపడను, నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక సిగ్గుపడను. ఇది సాక్ష్యం, ఇది ఖచ్చితమైన నిశ్చయతతో కూడిన అనుభవాల్లోంచి వచ్చినటువంటి సాక్ష్యం. ప్రియులారా, ఒక సంగతి చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 9:20 ఒక గుడ్డివాడు సాక్ష్యం ఇస్తున్నాడు. భలే బాగుంటుంది, వీడికేం పెద్ద వేదాంతం తెలియదు. ఆ ముందుకు వచ్చినటువంటి వారు, ఆయనను ఇంట్రాగేట్ చేస్తున్నటువంటి పరిసయ్యులు వారు వేదాంతాన్ని వదిలిస్తున్నారు గాని ఇంతకాడికి ఏ వేదాంతం తెలియదు. అతను తెలిసింది ఒకటే, అనుభవం నుంచి చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 9:20 వాడు అనగా యేసును గురించి అంటున్నాడు, చూడండి ఆయన పాపియో కాడో నేను ఎరగను. మీరేం పాపని అంటున్నారు, అతని పాపో కాడో నాకు తెలియదు, కాని ఒకటే మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనయుండి ఇప్పుడు చూచుచున్నాను అని. ఒకటి నాకు తెలుసండి, అదే చెప్తానండి, ఒకప్పుడు గుడ్డివాడిని ఇప్పుడు చూస్తున్నానండి. నా గుడ్డితనం నుంచి నాకు చూపునిచ్చిన వారి గురించి చెప్తున్నాను వినండి. అతని పాపని మీరు అంటారు, పరిశుద్ధుడు అని అంటారు, ఏమంటారో మీరు అనుకోండి, నాకైతే ఒకటి నేను ఎరుగుతానండి. మీరు పెద్ద వేదాంతాల్లోకి చెప్పకండి, నా జీవితంలో అనుభవించానండి, నేను పుట్టిగుడ్డివాడనండి, నేను ఇప్పుడు చూడగలుగుతున్నానండి. అతని గురించి మీరు ఏమనుకుంటారనుకోండి, మీ వేదాంతం నాకు అనవసరం, నేను ఎరుగుదును. ఆత్మల సంపాదకులు వారు సాక్ష్యమిచ్చినప్పుడు వారి అనుభవం నుంచి సాక్ష్యమిస్తారు. చెప్పండి ఇప్పుడు ఏముంది క్రీస్తుతో నీకున్న అనుభవం? నువ్వు ఆత్మల సంపాదకుడుగా, ఆత్మల సంపాదకురాలుగా నీ అనుభవాన్ని ఏమి చెప్పగలుగుతున్నావు ఇతరులకు? వినండి ప్రియులారా, స్పోకెన్ టెస్టిమనీ, సింపుల్ టెస్టిమనీ, షూర్ టెస్టిమనీ. నాకో సంగతి చెప్తాను వినండి ప్రియులారా, అది శాంక్టిఫైడ్ టెస్టిమనీ. శాంక్టిఫైడ్ టెస్టిమనీ అది ఒక పరిశుద్ధమైన సాక్ష్యం అని ఎందుకు అన్నానంటే, నేను అనుకుంటాను ప్రియులారా, నేను ఆంధ్రయ్య బాప్టిజం ఇచ్చి యోహాన్ దగ్గర నుంచి యేసయ్య దగ్గరకు వచ్చాడు, యేసయ్య దగ్గర నుంచి ఇప్పుడు పేతురన్న ఎక్కడున్నాడా, మా సహోదరుడు ఎక్కడున్నాడని వెతుకుంటా వెతుకుంటా వెళ్తున్నప్పుడు నేను అనుకుంటాను, ప్రభువా ఏ మాట చెబితే నేను పేతురును యేసయ్య దగ్గర తోడుకుని వెళ్ళగలను, నాకు సరైన మాట ఇవ్వు అని ఎంత ప్రార్థన చేసుకుంటాడు, ఎంత దేవుని జ్ఞానం అడుగుంటాడు. యాకోబు 1:5 మనకు తెలుసు, తను అడుగు వారికి దేవుడు జ్ఞానమును సమృద్ధిగా ధారాళము ఇచ్చేవాడని. కనుక దేవుణ్ణి అడుగుంటాడు, సరైన పదము నాకు ఇవ్వు నాయన, సరైన మాట నాకు దయచేయి నాయన అని అడుగుంటాడు. అందుకే అతని మనసులో ప్రార్థనతో ఆలోచనల్లో రేగింది తనలో ఉన్న సువార్త. అందుకని మేము మెస్సియాను కనుగొంటామని మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న ఆ పేతురుకు సరైన మాటతో సువార్త అందించగలిగాడు. ఆత్మల సంపాదకులు ఏది పడితే చెప్పకూడదు, అవతల వ్యక్తికి ఏది అవసరమో, అతని మనసులో ఏ అవసరంతో ఉన్నాడో దానికి సరైన మాట దేవుడు తన నోట ఉంచినట్లుగా ప్రార్థన చేసుకుంటూ ఆ మనిషితో మాట్లాడుతూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఆ మాటలు చెబితే వీళ్ళ ఆ మనిషి సువార్తకు కనెక్ట్ అవుతాడు, యేసుకు కనెక్ట్ అవుతాడు. ఈ రోజున కొంతమంది మన వాళ్ళు ఏది పడితే చెప్పేద్దాం, చెప్పాను అనేటువంటి భావతృప్తితో సాటిస్ఫాక్షన్ తో మేము సువార్త చేశాం, మేము చెప్పేశామని చంకలు గుద్దుకొని ఎవడ బుజ్జు వాడి సరుచుకొని శభాష్ అనుకొని వచ్చేస్తున్నాం. కాదు అది కాదు, అది కాదు ప్రియులారా. అవతల వ్యక్తి కనెక్ట్ అయిందా నువ్వు చెప్పిన మాట, అతను ఆలోచింపజేసిందా, యేసు వైపు ఆకర్షించిందా నువ్వు చెప్పిన మాట, అది నీ అనుకూలంతో చెప్పావా, అది సరళంగా స్పష్టంగా తేలిగ్గానే చెప్పావా, అది చెప్పవలసినట్లుగా నీ పదాల నుంచి వాళ్ళకి అర్థమవునట్లుగా చెప్పావా. ఆంధ్రే దగ్గరికి వెళ్ళి ఆ నేర్చుకుంటే మంచిది. మనం ఆత్మల సంపాదన పనిలో ఆలు నేర్పించు ఆంధ్రయ్య, మాకు ఆత్మల సంపాదన పనికి ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాం ఆంధ్రయ్య నీ దగ్గర. ఈ రోజున ప్రియులారా, ఈ ఆత్మల సంపాదకులు ఉండవలసిన ప్రతి క్రైస్తవుడు ఈ రోజున ఆ పనిలోనూ లేడు. ఆ పనిలో నుంచి ప్రియులారా సత్ఫలితాలు కొయ్యలేకపోతున్న కారణమేంటో తెలుసా? మనం చెప్పవలసినట్టుగా సాక్ష్యాలు చెప్పడం లేదు. చెప్పాలి సాక్ష్యం, అది కూడా ప్రియులారా సింపుల్ గా ఉండాలి, అది కూడా నీ అనుభవం నుంచి ఖచ్చితంగా బయటకు రావాలి, అది నీ ప్రార్థన నీ తలంపుల్లో నలిగి నలిగి రావాలి, అవతల వ్యక్తికి సరిపడగా రావాలి. ఇప్పుడు చెప్పండి ఆత్మలు సంపాదించేటువంటి పనిలో మనం ఎట్లున్నామో మనకే తెలిసిపోతుంది. ఆత్మల సంపాదకుడు పనిచేస్తాడు, ఆత్మల సంపాదకుడు సాక్ష్యమిస్తాడు. మూడో మాట చెప్పి నేను ముగింపుకు వచ్చేస్తాను. మూడో మాట ఏంటో తెలుసా? ఆత్మల సంపాదకుడు విజయం చూస్తాడు. ఏంటి విజయం? ఆంధ్రీ చూసిన విజయం ఏంటో చెప్తాను చూడండి ప్రియులారా. యోహాను సువార్త మళ్ళీ మొదటి అధ్యాయానికి రండి, నేను చదువుతున్నాను 42వచనంలో, యేసు నొత్తకు అతని తోడుకొని వచ్చాను. ఏంటి ఆంధ్రయ ఆత్మల సంపాదకుడుగా అతను పొందిన విజయం అంటే, యేసు నొత్తకు పేతురును తోడుకొని వచ్చాను. పేతురు దగ్గర సీమోను పేతురు సహోదరుడా, మేము మెస్సియాను కనుగొన్నాము, పలానా దగ్గరున్న వెళ్ళు అని చెప్పలా. సహోదరుడా పేతురు, నేను వెళ్తున్నాను గాని మేము మెస్సియాను కనుగొన్నాం, నేను అక్కడ ఉంటాను, నువ్వు అక్కడ రా అని చెప్పలా. నువ్వు రా అని చెప్పలేదు, నువ్వు వెళ్ళని చెప్పలేదు, నాతో రా అని తోడుకుని వచ్చారు. ఆత్మల సంపాదకులు తోడుకుని వస్తారు మనుషులు. ఆత్మల సంపాదకులు మనుషులు తోడుకుని రావాలి. నువ్వు రా ఇన్వైట్ చేయడం కాదు, నువ్వు వెళ్ళని వాడికి చెప్పడం కాదు. వినండి, అతను తోడుకుని రావడం ఆత్మల సంపాదకునే పని. ఆత్మల సంపాదనలో నేను విజయం పొందానని ఎప్పుడు చెప్పగలనంటే మనిషిని ప్రభు దగ్గరకు తోడుకుని వచ్చినప్పుడు. తోడుకుని వచ్చాడు. ప్రియులారా, విజయం వచ్చేసింది అనుకోను సుమా. ప్రభు చే సంధించబడిన పేతురు ఫిలిప్పుదైన కైసరిలో ప్రభు అడిగిన మాటకు ఇలా జవాబు చెప్పాడు. ఆ జవాబు పేతురు యేసయ్యతో చెప్పినప్పుడు అందరికంటే ఎక్కువగా శిష్యుల్లో సంతోషించేవాడు ఎవడో తెలుసా? ఆంద్రియే. ఏమని జవాబు ఇచ్చాడో, దాని ప్రభు ఏమన్నాడో చదువుతాను చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారనంటే, పేతురు ఇలాగ అన్నాడు 16:16లో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను భర్యోన, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే గాని నరులు నీకు బయలుపరచలేదు అన్నాడు. పేతురిచ్చిన సాక్ష్యం, ప్రభు ఇచ్చిన అభినందన, ఇది గమనిస్తున్న ఆంద్రే హృదయం పొంగిపోతుంది. నేను తోడుకుని వచ్చిన వాడు తొలగిపోలేదండి, నేను తోడుకుని వచ్చినా ఈ పేతురు తొలగిపోలేదండి. ప్రభు ఎవరో గమనించి చెప్పాడు, దానికి ప్రభు కూడా అభినందించాడు అని. అదండి విజయం. తోడుకుని రావడం విజయం, తోడుకుని రాబడిన వాడు తొలగిపోకుండా నిలబడడం విజయం, అది ఆత్మల సంపాదకుని విజయం. ఇంకొక అనుభవం చెప్తాను. అపొస్తల కార్యాలు 2:14 ఇక్కడ కూడా అందరికంటే ఎక్కువ ఆనందించి, అక్కడ 120 ఉన్నారు అపొస్తలు, ఎరిగిన వారు ప్రభు యొక్క శిష్యులు 120 ఉన్నారు. ఈ 120 వినండి ప్రియులారా, 118 కంటే వినండి, ఒక ఆయన సంతోషం వేరుగా ఉంటది. ఎందుకో చెప్తాను చూడండి. అపొస్తలకు 2:14 చూడండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారికి ఇట్లను, యూదయ మనుషులారా, యెరూషలేము కాపురమును సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినండి అని ఒక గొప్ప సువర్తికుడుగా పేతురు నిలబడి వాక్యం చెబుతుంటే 118 మాట ఏమిటో గాని చెబుతున్న ఆయనను ఎదురుగా కూర్చుని చూస్తున్న ఆంద్రే హృదయం పొంగిపోతా ఉంది. ఎందుకో తెలుసా? నేను తోడుకుని వచ్చిన వాడు తొలగిపోలేదు. తొలగినటువంటి వాడు సువార్త కొరకు గొప్ప సాధనంగా నిలబడ్డాడు. నా ఆత్మల సంపాదన పనికి జయమొచ్చింది అని సంబరపడేటువంటి వాడుగా ఆంద్రే కనబడుతున్నాడు. అది ఆత్మల సంపాదకుని యొక్క విజయం. నువ్వు తోడుకుని వచ్చిన వాళ్ళు తొలగిపోకుండా క్రీస్తులో నిలవాలి. తొలగకుండా నిలిచినటువంటి వారు మళ్లీ వాళ్ళ దేవుని కొరకు సాధనాలుగా ఉపయోగించబడాలి. అది నువ్వు కల్లారా చూడాలి. అప్పుడే ఆత్మల సంపాదకునిగా నాకైనా మీకైనా విజయం వచ్చినట్టు లెక్క. ఒక అనుభవం చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఆ అనుభవం ఏంటో చెప్పి నేను ముగిస్తాను, వినండి. ఆయన ఒక సండే స్కూల్ టీచర్. తను సండే స్కూల్ చేస్తున్నది యవనస్తులు, టీనేజర్స్ కి సండే స్కూల్ టీచర్ ఆయన. ఇప్పుడిప్పుడే యవనములోకి వచ్చిన పిల్లలేమో ఎవడు చెప్పిన మాట వినడం లేదు, ఎవడు చెప్పిన మాట వినడం లేదు. ఏడుస్తున్నాడు దేవుని దగ్గర, ప్రభువా, నువ్వు నా సండే స్కూల్ టీచర్ గా నన్ను సంఘములో వాడుకుంటున్నావు, కానీ నేను ఈ టీనేజర్స్ కి నేను నీ వాక్యం చెబుతుంటే ఎప్పుడూ సరిగ్గా వినడం లేదు, మీరు చాలా అల్లరి పిల్లలు అని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ అతని హృదయం ఆ యవనస్తుల కొరకైన భారం పెరగ్గా ఒక తీర్మానం తీసుకున్నాడట. అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడంతా ఆ యవనస్తులు ఇంటికైనా వెళ్లి వారితో వచ్చి కూర్చుని మాట్లాడి కలిసి వారితో ప్రార్థన చేద్దామని తీర్మానించుకున్నాడు. సండే స్కూల్ టీచర్లకింత భారం ఉంటుందా? సేవకులకే ఉండనప్పుడు అనిపిస్తుంటది నాకు. కానీ ఆనాటి సండే స్కూల్ టీచర్ల భారం అది. సరే, ఒక యవనస్తుడు అందరికంటే కల్లరి వాడు ఒకడు ఉన్నాడు. సరే వాడు సండే స్కూల్లో వాక్యం ఇంటున్నాడుగా, వాడు సరిగా ఉండడం లేదు, వాడు ఎట్లయినా కలవాలని వెళితే అది బోస్టన్ సిటీ అమెరికా దేశంలో ఇంటికి వెళ్ళాడట. ఎక్కడున్నాడనంటే చెప్పుల దుకాణంలో పనిచేస్తున్నాడు అంటే ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ చెప్పుల దుకాణానికి వెళ్ళాడు. ఆ యవనస్తుని చూసేసరికి ఆ యవనస్తుడు తయారైన చెప్పులకు పేపర్లు చుట్టి అతని దుక్కుల్లో పెట్టి పనిలో ఉన్నాడు యవనస్తుడు. సండే స్కూల్ టీచర్ రాగానే అంకుల్ ఎక్కడికి వచ్చారేంటి అన్నాడు. సరే వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నాక కొత్త దేవుని వాక్యం వ్యక్తిగతంగా చెప్పాడు. చెప్పి యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, అరే నా సండే స్కూల్ టీచర్ నా మీద భారముతో ప్రేమతో వచ్చి ప్రభు సువార్త చెప్పారు అని ప్రభును కూడా అర్థం చేసుకుని ఆ చెప్పుల దుకాణంలోని మోకరించి ఆ యవనస్తుడు మారు మనసు పొందాడు. తరువాత యవనస్తుడు దేవుని సేవకుడు కూడా అయ్యాడు. అతని సేవలో మరికొంతమంది సేవకులు అయ్యారు. చెప్తాను వినండి ప్రియులారా, అతన్ను ప్రభులోకి నడిపించిన ఆ సండే స్కూల్ టీచర్ ఎవరో తెలుసా? ఎడ్వర్డ్ కింబెల్. ఆ సండే స్కూల్ స్టూడెంట్ ఎవరో తెలుసా? డిఎల్ మోడీ. అతని వలన ప్రియులారావు తర్వాత సేవకు వచ్చిన గొప్ప సేవకులు ఎవరో తెలుసా? సిటీ స్టడ్, అందులో ఒకడు ప్రియులారా మరొక ఆయన విల్బర్ చాప్మ్యాన్, గొప్ప సువార్తికుడు, ప్రపంచ దేశాలను సువార్తతో కుదిపినటువంటి వాడు ప్రియులారా క్యాంబెల్. ఎంత అద్భుతమైన పరిచయం చేశాడో విల్బర్ చాప్మ్యాన్. చాప్మ్యాన్ పరిపాలించింది, స్టడీ యొక్క పరిపాలించింది, వీరిద్దరినీ సేవలో అంత బాగా తయారు చేసిన వాడు డిఎల్ మూడీ అయితే, డిఎల్ మూడీని ప్రభుకు సంపాదించిన ఆ దైవజనుడు ఎడ్వర్డ్ కింబెల్ ఒక సండే స్కూల్ టీచర్. ఇలాంటి చరిత్రలో సంఘటన చదువుతున్నప్పుడు పౌరుషం వస్తుంది గుండెలో, వెంట్రుకలు నిలబడుతున్నాయి. ప్రభువులోకి వచ్చాం, ఇంతకాలం గడిచింది, ఎవరి మీద మన ఎఫర్ట్ పెట్టాము, ఎవరి మీద మన ప్రయాస మన సమయం పెట్టాము, అతను ప్రభువులోకి నడిపించాము, తోడుకుని వచ్చాము, స్థిరపరిచాము, ఆయన రాజ్యం కొరకు సిద్ధపరిచాము అని మన జీవితంలోనికి తొంగి చూసుకుంటే ఒక్క మనిషి కనబడకపోతే మనం సేవలో ఉన్నాము, సాక్షులుగా ఉన్నాము, విశ్వాసులుగా ఉన్నాము అనుకోవడం అది ఒక వ్యర్థమైన అనుభవమే కదా అని అనిపిస్తుంది ప్రియులారా. రండి, ఆంద్రయ మనల్ని సవాలు చేస్తున్నాడు. ఆత్మల సంపాదకునిగా పనిచేశాను, ఆత్మల సంపాదకునిగా సాక్ష్యమిచ్చాను, ఆత్మల సంపాదకునిగా విజయమే చూశాను, మీరు ఆత్మల సంపాదకులే కదా, ఏమిటి మీ అనుభవం అని ఆంద్రయ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలతో మనల్ని కలుసుకుంటూ ఉంటుండగా ఏమని జవాబిస్తామో, ఎవరి జవాబు వాళ్ళ దగ్గరే ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నమ్మకమైన మంచి తండ్రి, నీ కృపాసనం దగ్గరకు వస్తున్నాం, నీ కనికరం కొరకు వస్తున్నాం. నిన్ను నమ్ముకొని మా జీవితంలో చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ నిన్ను నమ్మిన తొలి రోజుల్లో తొలి గడియల్లోనే ఆత్మల సంపాదన పనిలో ఉండేటువంటి వారు నీ వాక్యంలో మాకు కనబడుతున్నారు. కానీ మేము అలాగా బ్రతకలేదు, మేము అలా పనిచేయలేదు, మా వలన వెలిగించబడిన మరొక దీపం కనబడటం లేదు. మా దీపమే మసకబారిందా? మా దీపమే మినుకు మినుకులాడుతుందా? ప్రభువా, మీరు మమ్మల్ని క్షమించి మమ్మల్ని ప్రయోజకులుగా చేయండి. ఆత్మల సంపాదన పనిలో పనిచేయడానికి, ఆత్మల సంపాదనలో సాక్ష్యమివ్వడానికి, ఆత్మల సంపాదనలో విజయాలు చూడడానికి నీ కృప మాకివ్వండి. మా సంఘంలో ఉన్న ప్రతి వారిని, సేవకులను, విశ్వాసులను, పెద్దలను, యవనస్తులను పురుగొల్పండి నాయన, మీ దేవునికి పాత్రులుగా చేయండి. మరోసారి నాన్న కరోనా వైరస్ బారిన పడుతున్న మా ప్రజల కొరకు, ప్రపంచ దేశాల నాయకుల కొరకు, రోగుల కొరకు, వైద్య బృందం కొరకు, పోలీసు వారి కొరకు, నాయన ప్రభుత్వ యంత్రాంగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కటాక్షించండి, అనేకుల జీవితాలను జ్ఞాపకం చేసుకోండి, నలిగిపోతున్న హృదయాలను ప్రభా మీరు ఊరడించండి, అద్భుతం చేయండి. యేసునాథుని పేరట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా ఒక్క మాట వినండి, రేపు ఉదయం 10 గంటలకు మనం ఆరాధన కూర్చుంటాము. వాక్యం మీ దగ్గరకు వస్తుంది, ఆర్డర్ ఆఫ్ వర్షిప్ కూడా మీకు వస్తుంది, అలా ఫాలో అవ్వాలని మీకు మనవి చేస్తున్నాను. ఏదో పండగ ఆచారం అని చేయకండి, మనకు పండగ లేదు, గుడ్ ఫ్రైడే సంబరం అని చేయకండి, అది వాక్యంతో మనం సావాసం చేయడానికి ఈ సమయాన్ని వాడుకుందాం. ఎప్పుడు అలాగే వాడుకుంటాం, ఆ క్రమంలోనే సాగుదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.